నా చెయ్యి పులకించిపోతుంది. ఆ ముట్టిలో అంత కోమలత్వం ఉన్నది. ఆవుల నాలుక గరిగ్గా ఉంటుందా, లేగదూడల నాలుక మాత్రం భలే రుచిగా ఉంటుంది. అంటే ఆ నాలుకతో చేతిని ముట్టుకుంటే, నాకితే ఆ ముట్టి తగిలిస్తే ఈ చెయ్యిని నాకు కడుక్కోబుద్ది వెంటనే, అంత బాగుంటుంది ఆ చేతికి అన్నమాట. చేతికి కంకణాల వల్ల శోభ రాదు. ఆవు మన చెయ్యి నాకితే మన చేతికి శోభ వస్తుందని, కంకణముల వల్ల శోభించదని శాస్త్రం. అందుకని నా కంకణాలు మాత్రం మీరు పట్టుకుపోకండి, శోభించదు కదా అని. ఏదో తెలియని ఆనందం. అటువంటి దూడల్ని మేపుతూ ఉన్నారట వాళ్ళు. మా వయస్సు పిల్లలం కనుక, మేము మూడేళ్ల పిల్లలమే కనుక మేము దూడలు మేపుతాం అన్నారు. అనగానే ముందు వాళ్ళ అమ్మంది వద్దునాయన, అప్పుడే మీరు దూడలు మేపడం ఎందుకు, ఇంకా కొంచెం వయస్సు రానివ్వండి, అసలే మీరు దుందుడుకులు అంటే, లేదు మేము చిన్నపిల్లలం ఏమిటి, మేము మేపుతాం అన్నారట. ఇంత చేసి మూడేళ్ల పిల్లలు, మేము చిన్నపిల్లలమా అంటారు. అనగానే ఇంకా గారం చేస్తూ ఉంటే కాదనలేక బలరాముడిని పిలిచి, ఈ కృష్ణుడు కొంచెం ఎక్కువ అల్లరి చేస్తాడు, ఆయన నువ్వు బుద్ధిమంతుడివే, జాగ్రత్తగా చూసుకోయే, పిల్లల్ని మీరందరూ కూడా నదుల్లోకి వెళ్లకుండా లేదా చెరువుల్లో పడకుండా క్రూర మృగాల జోలికి వెళ్లకుండా దూడల్ని జాగ్రత్తగా మేపుకుంటూ ప్రమాదం లేకుండా నువ్వే చూడని బలరాముడికి అప్పగించింది. అలాగేనమ్మా అన్నాడు ఆయన. ఈ విధంగా బృందావనం చేరాక శ్రీకృష్ణ పరమాత్మ మూడవ ఏడు నిండబోతున్న సమయంలో, మూడవ ఏడు జరుగుతున్న సమయంలో నిజంగా గోపాలకుడు అయ్యాడు ఆయన. అప్పటిదాకా ఉన్న గోపాలకత్వం వేరు, ఇప్పుడు నిజంగా గోపాలుడు అయ్యాడు. ఆవు దూడల్ని వెంట పెట్టుకుని ఈ పిల్లలతో వెళ్ళాడు. కృష్ణుడు లోకరక్షకుడు, జగద్గురుడు, ఆయన్ని రక్షించమని వాళ్ళ అన్నగారికి అప్పగించింది ఆవిడ. ఎంత అమాయకురాలు అంటాడు గర్గాచార్యులు వారు. అమాయకురాలు కాకపోతే అందరినీ ఎవడు రక్షిస్తున్నాడో, ఏ మహానుభావుడు ఈ చరాచర జగత్తుని సృష్టించి పోషించి లయం చేస్తున్నాడో, ఆయన శక్తి గ్రహించలేక, బలరామ వీడు దుందుడుకు కొంచెం జాగ్రత్తగా రక్షించు, తక్కిన పిల్లలు కూడా చెరువుల్లో అక్కడ పడకుండా చూడు, నువ్వు అందరినీ కాపాడే బాధ్యత తీసుకో అని ఆయనకి ఇల్లడం చెప్పి, అంటే అప్పగించి పంపింది. ఈ వెళ్ళేటప్పుడు పొద్దుటే కాస్త పెరుగన్నం తిన్నారు, మధ్యాహ్నం పూట తినడానికి చద్దన్నం మూట కట్టుకున్నారు. రాత్రి వండిన అన్నం మధ్యాహ్నం తిన్నా కూడా కమ్మగా ఉండేది పూర్వం, ఇప్పుడు పొద్దున్న ఇడ్లీ వేస్తే అరగంట కంపు వస్తున్నాయి, అలా తయారయ్యాయి. వాతావరణం అలా ఉందనుకోండి, ఆ వస్తువులు అలా ఉన్నాయి, అన్ని కృత్రిమం కదా. ఇంకా మన అదృష్టం, ఆ జయరాం రమేష్ అనే దౌర్భాగ్యుడు మనకు తప్పుకున్నాడు కానీ, బీటీ వంకాయలు తయారు చేసి మొత్తం అన్ని కూరగాయలన్నీ కృత్రిమం చేయండి అని ఆర్డర్ ఇచ్చాడు వాడు. ఇలాంటి కొందరు ఉంటారు. ప్రాకృతికమైన వస్తువులు చాలా గొప్పవి, కృత్రిమ వస్తువులు మంచివి కావు, అవి ప్రమాదం తెచ్చి పెడతాయి, కానీ అన్ని కృత్రిమమే. బత్తాకాయల్లో రంగు లేదు, తింటే రుచి ఉండదు. రోజు నాకు పట్టుకు తిని బత్తాకాయలు ఇస్తే వాడు చూస్తే వాంతి వస్తుంది అనమాట, అలా తయారవుతుంది. ఒక్క యాపిల్కాయలు రుచి ఉందండి, కరకరకరలాడుతుంటే ప్లాస్టిక్ నవిలినట్టు ఉంటాయి. మామిడి పళ్ళలో రుచి ఉండదు. పూర్వకాలం రుచులు ఎరిగిన వాళ్ళం కాబట్టి చెబుతున్నాం. హాయిగా దొడ్లో పండించుకునే వాళ్ళు ఇప్పటికి కూడా, మా దొడ్లో మా పీటల్లో పక్కన నేనే సొంతంగా వ్యవసాయం చేస్తాను, ఊళ్ళో ఉండే అవకాశం ఉంటే. ఆ ఉన్న కాసేపు ఆ మొక్కలకి నీళ్లు పెట్టి సొంతంగా చేస్తాను. ఎక్కడ ఒక్క పురుగు ముందు దెయ్యం ఏమీ చెయ్యను, దగ్గరుండి నేనే గడ్డి పీకించుకుని సాధ్యమైనంత వరకు ఆ తోటలో గడిపే, అదే నా పాలిటి బృందావనం, అదే నాకు కాశీ. అక్కడ అమ్మకి సేవ చేస్తూ ఉంటే ఏం ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు అనిపిస్తున్నట్టు మా అమ్మవారిని విడిచిపెట్టి ప్రపంచం అంతా తిరుగుతున్నానే అని. ఆ అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా, ఆ జగదంబ యొక్క నిలువెత్తు విగ్రహం చూసినప్పుడల్లా ఏదో తెలియని తన్మయత్వం వస్తుంది. అయినా అప్పుడు ఏమనిపిస్తుందంటే, మళ్ళీ ఈ పురాణము కూడా అమ్మ సేవే, ఇది భారతీయ సేవయే, భారత్ ఎక్కడ లేదు అంతటా ఉంది అని మళ్ళీ కాస్త సర్దుకుంటూ ఉంటాం. ఎందుకు చెబుతున్నామంటే, అది ప్రకృతి వాతావరణం. ఆ ప్రకృతి వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళకి ఏవి కాలుష్యం లేకుండా ఉన్నాయి. అన్నము అంత రుచి అయిన అన్నం అన్నమాట. మధ్యాహ్నమైన చద్దన్నం చాలా రుచిగా ఉండేదట, కమ్మని పెరుగు, అందులో ఇంత ఊరగాయ పచ్చడి నంచుకుంటూ ఉంటే, ఆవకాయ ముక్క మాగాయ బద్ద నంచుకుని ఆ పెరుగన్నం చిక్కని చక్కని వెన్నపూసతో తింటూ ఉంటే స్వర్గం ఇంకెక్కడుంది, భూలోకంలోనే ఉంది. అలా కృష్ణుడితో వాళ్ళు భోజనం చేయడానికి బయలుదేరేవారట. తల్లి ఈ పెరుగన్నం మూటగట్టి చద్దన్నం చిక్కంలో పెట్టేది, అనగా ఒక గిన్నె, ఆ గిన్నెకి మరచెంబు లాంటి మూత, తిప్పే మూత, అందులో అన్నం, అన్నం పెట్టుకోవడానికి గుడ్డ సంచి ఉంటే దానికి చిక్కమని పేరు. అలాంటి చిక్కాలు పెట్టుకునేవారు. చిక్కములు రకరకాలు, గుడ్డ సంచులు కొన్ని, తాళ్లతో వలలు అల్లేవారు. ఆ అల్లినటువంటి వల లాంటి దాంట్లో ఇవి పెట్టుకునేవారు. అందులో మధ్య మధ్యలో పళ్ళు, పళ్ళతో పాటు ఊరగాయలు, తాగడానికి మంచినీళ్ళ తోలు తిత్తులు, ఇవన్నీ భుజాలకి తగిలించుకుని, ఆవు దూడల్ని తోలడానికేమో వెదురు బెత్తాలు, మధ్య మధ్యలో అడవిలో కొమ్ము బోరాలు ఉత్తే క్రూర మృగాలు పారిపోతాయి, అందుకని క్రూర మృగములు పారిపోవడం కోసం విషాణము అంటే కొమ్ము బోర, ఇలా పొడుగ్గా బోర ఉంటుంది, ఆ బోర కొయ్ అని ఊదుకుంటూ పోయేవారు. ఇవన్నీ పుచ్చుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు బయలుదేరాడు. అప్పటికి ఆయనకి నెత్తి మీద నెమలి పించం లేదు, చేతులు ఇంకా వేణువు రాలా. బృందావనంలోకి వెళ్ళాక నెమలి పించమును వేణువు తీసుకున్నాడు ఆయన. మొదటి రోజు అడవిలోకి ఈ పిల్లల్ని వెంట పెట్టుకుని ఈ అన్నం పదార్థాలు తీసుకుని దూడలు తోలుకుని వెళ్ళగానే అక్కడ ఒక మంచి నెమలి కనబడి ఈయన కోసం ఒక పించం ఇచ్చిందిట. ఆ నెమలి సామాన్యమైన నెమలి కాదు, ఏ నెమలో తెలుసా, కుమారస్వామి వారు ఆ రూపంలో వచ్చి ఇచ్చారన్నారు. వ్రజభాగవతంలో ఎంత బాగా రాశారో, అందుకే భాగవతానికి ఈ ఒక్క భాగవతమే కాకుండా వ్రజభాగవతం కర్క సంహిత చదివితే అర్థమవుతుంది. కుమారస్వామి వారు స్వయముగా వచ్చి మయూర వాహనం మీద స్వామివారి కోసం ఒక ఏక అక్కడ వదిలిపెట్టేళ్ళాట. అందుకని ఆయన మీద ప్రేమతో నిత్యం నెత్తి మీద పెట్టుకునేవాడు. కుమారుడు కూడా సేవ చేశాడు ఆయనకి. ఇప్పుడు ఆ నెమలి పించాన్ని జుట్టుముడిలో బిగించుకున్నాడు ఆయన. అప్పటి నుంచి మయూర పించధారి అయ్యాడు ఆయన. ఇంకా తర్వాత ఆ అడవిలో ఒక గొప్ప వెదురు పొద కనపడింది. ఆ వెదురు పొదలోంచి సన్నని ఒక వెదురుకర్ర బయటకు వచ్చింది. ఆ వెదురుకర్ర ఈయన చూస్తూ ఉండగా కన్నాలు పడిందిట. కన్నాలు పడినటువంటి ఆ వేణువు చూశాడు, దానికి సరిగ్గా 7 కన్నములు ఉన్నాయి. అంటే సప్తస్వరాలు ఊదడానికి 7 కన్నములు కలిగిన ఒక మురళి వచ్చింది. ఆ మురళిని ఎవరు తీసుకొచ్చి ఇచ్చారో తెలుసా, స్వయముగా రాధాదేవి ఆ వెదురు పొదల్లో నుంచి భారతీదేవిని, సరస్వతిని ఈ వేణువుగా మార్చిచ్చింది. అంటే ఆయన చేతిలో ఉన్న వేణువు కూడా సామాన్యమైంది కాదంటే మహామాయాస్వరూపిణి అయిన భారతీదేవి. అందుకే ఆయన భారతీ జేత్రుడు. ఆయన ఆ పరమాత్ముడి చేతిలో సరస్వతి ఆ మురళీ రూపంలో ఉన్నది. అందుకే సప్తస్వరాలు ఉంటాయి దానికి. దాన్ని తీసుకున్నాడు ఆయన. ఆ పూట ఓ ఊదుతూ ఉంటే మురళిని అడవంతా పులకించిపోయిందిట. చెట్లకి చిగుళ్ళు వచ్చాయి. యమునా నది గగుర్పాటుతో ప్రవహించింది. యమున కెరటాలు గాలికి అటు ఇటు కదులుతున్నాయి. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, యమునా నది సంగీతము విని పులకించిపోయి గగుర్పాటు చెందినట్టు ఉందన్నమాట. పావులన్నీ ఆయన చుట్టూ వచ్చి పడిపోయాయి. ఆ పావులన్నీ అలా ఊగుతున్నాయి. నెమలి పించం, చేతిలో మురళి, ఆ మనోహర గానం, గానానికి బృందావనం అంతా శాశ్వత వసంత ఋతువులో గడిపోయిందన్నమాట. ఏ పొదలో చూసినా మాధుర్య గానమే, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆ ప్రాంతం అంతా ఏదో తెలియని ఒక దివ్యనాదంతో నిండిపోయింది. ఆ నాదం అంతా శ్రీకృష్ణుడి సంగీతం అన్నమాట. మధ్యాహ్నం వరకు ఆవులు మేపి, దూడల్ని మేపి ఇంకా భోంచేద్దాం అనుకున్నారు వీళ్ళు. ఆ సమయానికి అక్కడికి వచ్చాడు కంసుడు పంపగా ఒక రాక్షసుడు. బృందావనంలోకి రావడంతో మొదటి రోజే గోవులు మేపడానికి వెళ్ళగానే వీళ్ళకి బోణి ఇంకోటి దొరికాడు ఇక్కడ. వాడి పేరు వత్సాసురుడు. ఆవు రూపంలో, దూడ రూపంలో తిరుగుతాడు వాడు. వత్సాసురుడు అనే ఒక రాక్షసుడు కంసునికి అత్యంత ఆత్మీయుడు. వాడు పోతనకి సోదరుడు. అందుకని వాడు కృష్ణుడిని చంపడం కోసం బృందావనానికి వచ్చాడు. కృష్ణుడు కృష్ణుడిని తెలియదు ఆయనకి. ఇక్కడ ఎక్కడో కుర్రాడు ఉన్నట్ట, ఆ కుర్రాడు పోతనని చంపేట, వాడు ఎవడో బలవంతుడు, వాడిని చంపాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. పిల్లల మధ్యలో ఉన్న కృష్ణుడిని చూడగానే గుర్తుపట్టాడు. ఎందుకంటే పెద్దలు చాలామంది చెప్పారు కృష్ణుడు నీలంగా ఉంటాడని, చిన్నవాడైనా గట్టాడని, పోతనని చంపింది ఆయననని నారదుడే ఇచ్చాడు క్లూ. అందుకని నారదుడు చెప్పిన మాటల ప్రకారంగా ఈ నల్లని వాడే కృష్ణుడు అయి ఉంటాడు, వీడే మా అక్కని చంపినవాడు, వీడే అంతం చూద్దాం అనుకున్నాడు. అందమైన ఆవుదూడగా మారిపోయాడు. వత్సము అంటే ఆవుదూడ అని కూడా అర్థం. వత్స అంటే సహజంగా పిల్లవాడికి వాడచ్చు, కానీ రూఢి ఏమిటంటే వత్సము అంటే ఆవుదూడ. ఆవుదూడ రూపంలో వచ్చేట, తెల్లని మిసమిసలాడిపోతున్న ఆవుదూడ, నకిలీ దూడ. ఈ దూడ వచ్చి తక్కిన దూడలతో కలిసి అటు ఇటు పరిగెట్టడం, గడ్డి మేస్తున్నట్టు నటించడం, ఉష్యంటూ ముట్టి పైకెత్తడం, కృష్ణుడు చుట్టూ గిరికీలు కొట్టడం చేసింది. పరమాత్ముడి దగ్గర ఆయనకి తెలియందే, హనుమంతుడి ముందు కుప్పిగంతులో ఉన్న సామెత ఉంది. ఓ చిన్న కోతి వచ్చి ఆంజనేయుడి దగ్గర గంతులేసి నాతో గెంతగలవా, నాతో గెంతుతావా అందిట ఆంజనేయుడి దగ్గర. అలా ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మని మహామాయాస్వరూపుడు, యోగ విద్యాస్వరూపుడు. ఆయన దగ్గరకు వచ్చి వీడు మాయా గోవత్స రూపములో నటించి గెంతులు ఇయ్యడం మొదలుపెట్టాడు. ఒక్క క్షణంలో వాడిని గుర్తించి చంపచ్చుగా, కానీ పిల్లల దగ్గర మహామహిమని ప్రదర్శించకుండా కొంచెం కొంచెం చూపించాలి. అదీగాక ఆయన ఆటలాడడం కోసం వచ్చినవాడు. అందుకే ఆడుతూ ఆడుతూ ఏమి ఎరగనట్టుగా కొత్త తోడని పరిశీలించి చూసి పిల్లలారా ఇలా రండి అన్నాడు. మొత్తం పిల్లలంతా అక్కడికి వచ్చారు. ఈ కొత్త తోడ ఎక్కడి నుంచి వచ్చిందో చూసారే ఎంత బాగుందో. మన దూడ ఈ దూడ వేసే పేడ దగ్గర నుంచి అన్నీ చాలా ముచ్చటగా ఉన్నాయి. తెల్లగా కుచ్చు తోకతో ముచ్చటగా ఉంది కదా ఈ దూడ. ఇది ఒక మంచి లేగ, ఇది ఒక మంచి లేగ, వినుడెంత యును పెడినల్చుడ ఆశి తత్పదములు తోకయుల్ బిగియబట్టి చలంగి వెలంగమ్రానితో చదియగ ఒక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగరక్కసు గుదులు కొనంగ బాలకులు కోయని ఆర్వ నఖర్వలీలతో. ఇది చాలా మంచి లేగ. ఇలాంటి జాతి దూడలు మన జాతిలో దొరకవు. ఈ జాతి ఏదో కొత్త జాతి అని వ్యంగ్యంగా పలికి చూద్దాం చూద్దాం రండి అన్నట. కృష్ణుడు దగ్గరికి వస్తూ ఉంటే వెనక్కాళ్ళు ఎత్తి ఒక్క తన్ను తన్ని చంపాలని వాడి కోరిక. ఈలోపే కృష్ణుడు అమాంతంగా తోకతో పాటు వెనక కాళ్ళు టక్కన పట్టేశాడు. ఆ వెనకున్న రెండు కాళ్ళు తోక గట్టిగా ఇలా పట్టుకుని గిర్రని తిప్పేట. చూడండి, రేవుల దగ్గర బట్టలు ఉతికే వాళ్ళు ఆ బట్టను గిరగిరా గిరగిరా తిప్పుతారే, అలా తిప్పి 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 ఆ పక్కనే విశాలమైన పెద్ద వెలగ చెట్టు ఉంది. ఆ వెలగ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని మొదల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. వెయ్యర దెబ్బ దొరు వెయ్యర దెబ్బ అని ఓ దెబ్బ పటక్కన కొట్టడంతో ఈ రాక్షసుడి యొక్క భయంకరమైన పరాక్రమానికి అంత పెద్ద వెలగమోను విరిగి కింద పడిపోయిందిట. దాన్ని బట్టి వాడు ఎటువంటి వాడు ఆలోచించండి. ఆ వెలగ చెట్టు పెళ్ళును విరిగిపోయింది. దానికేసి వీడు కొట్టడంతో వీడి ప్రాణాలు ఆ క్షణమే ఎగిరిపోయాయి. వీడి కాళ్ళు చేతులు తోక చిన్నభిన్నమైపోయాయి. చావగానే భయంకరమైన 6 మైళ్ళ పొడుగున్న మృతకళేవరం తయారైపోయింది వాడిది. ఆ రాక్షసుడు పెద్ద పెద్ద కోరలతో నల్లని శరీరంతో నల్లని జుట్టుతో ఆ జుట్టేమో తల మీద పెట్టిన ఏతాకుల ముళ్ళల్లో ఉండగా పెద్ద పొట్టతో వికారాకారంతో నోట్లోంచి కారిపోయిన రక్తంతో కింద పడిపోయాడు. వణికిపోయారు ఒక క్షణకాలం ఈ గోపాలకులంతా. ఆశ్చర్యపోయి కృష్ణ ఎలా కనిపెట్టావంటే వాడు ఇందాకటి నుంచి మన దూడల దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్టు నటిస్తున్నాడు, దూరం నుంచే చూశాను, వీడు దొంగాడు, వీడు వాడిని అందుకే వేసి చంపేశాను, ఇంటి దగ్గర ఈ విషయం చెప్పకండి అంటే చెప్పం కాని కృష్ణ, అమ్మ బాబోయ్ ఇంత రాక్షసుని ఎలా ఎత్తావు, భలే చంపేశావు అని చేతులున్న గొంగడులు ఎగురెగ వేయించు. వాళ్ళ చేతిలో గొంగడీలు ఉన్నాయి పైన వేసుకున్నవి. ఆ గొంగళీలు పైకి కిందకి ఎగరేశారు, చెంగుని గంతులేశారు, కృష్ణుని పైకెత్తారు. ఆ ఎత్తేటప్పుడు వాళ్ళకు అనుమానం కూడా రాలేదట, అంత దూడనెత్తిన కృష్ణుని మనం ఎత్తగలమా లేదా అనుకోకుండా ఆయన ఎత్తారట. భయంకర రాక్షసులు ఎత్తలేని కృష్ణుణ్ణి వాళ్ళు మాత్రం చేత్తో పైకి కిందకి ఎగరేశారట, బంతి ఎగరేసినట్టుగా. ఎందుకని, వాళ్ళు భక్తులు, అమాయకులు. భక్తులకి ఆయన చాలా తేలిగ్గా ఉంటాడు. మల్లె చెండు ఎత్తినంత తేలికగా ఎత్తగలిగారు వాళ్ళు. అదే రాక్షసులు ఆయన ఎత్తలేకపోయారు. ఈ విధంగా ఎత్తి తృంగినటువంటి రాక్షసుణ్ణి చూచి ఒక క్షణం తుల్లిపడి, ఒరే వాడికి ఏ చూడకండ్రో, ఈ భయం వేస్తోంది, వాడు బతుకుతాడేమో, ఎందుకైనా మంచిది వాడిని తగలబెట్టండి అంటే, కృష్ణుడి చేతిలో చచ్చాక ఇంక వాడేం బతుకుతాడు, ఎప్పుడో చచ్చిపోయాడు అని శ్రీరాముడని పేరు కలిగిన ఒక గొల్లవాడు అన్నాడు. ఎందుకంటే అతనికి కృష్ణుడి మీద ఎక్కువ నమ్మకం ఉంది. వాడు గోలోకం నుంచి వచ్చినవాడు భూలోకానికి. అందువల్ల శ్రీరాముడు సుధాముడు అని ఇద్దరు స్నేహితులు కృష్ణుడికి ఎప్పుడు పక్కనే ఉండేవారు. వాళ్ళు ఉన్న భక్తుల్లో బలరామకృష్ణుల్ని ఎక్కువ గుర్తించిన వాళ్ళు. అందుకని వాళ్ళు అన్నారట, ఒకసారి కృష్ణుడి చేతిలో చచ్చాక బతకడం ఉండదు, ఆయన బతికిస్తే తప్ప అని ఆ రాక్షసుడి పొట్ట మీద ఆడుకున్నారు. పగలంతా హాయిగా ఈ విధంగా అడవిలో ఆటలాడుకుని ఓ చోట శుభ్రంగా స్నానాలు చేసి యమునా నదీ తీరంలో ఈ చద్దన్న మూటలు విప్పుకుని కంఠం దాకా తిని మళ్ళీ తర్వాత చెట్లు ఎక్కి కిందకి దూకి ఎంత ఆడుకున్నారు, స్వేచ్ఛగా ఆడుకున్నారు. ఆటల కోసం, క్రీడ కోసం లీలా మనుష్య విగ్రహుడు ఆటలతో ఆనందం ఇచ్చాడు. ఈ మామూలు ఆటలు కాదు, ఈ పిచ్చి ఆటలు కాసేపు ఉన్నా కలిసిపోతాం, కానీ కృష్ణుడితో ఆటల వల్ల అంతకంతకీ ఉత్సాహం పెరిగేదట. ఎక్కడ ఆయాసం లేదు, ఎక్కడ నీరసం లేదు, బ్రహ్మానందం పొంది ఆయనతో ఆడుకుని సాయంకాలానికి ఇంటికి వెళ్ళాక కృష్ణుడు చెప్పొద్దని చెప్పినా సరే వినిపించుకోకుండా ఎవరికి వాళ్ళే, ఇవాళ అడవిలో ఎంత గండం గడిచిందో తెలుసా, ఓ రాక్షసుడు వచ్చాడు, వాడు ఆవుదూడ రూపంలో వచ్చాడు, వాడి పేడని కృష్ణుడు విరగ్గొట్టేశాడు అని చెప్పగానే యశోద పరుగు పరుగుని వచ్చి కృష్ణుడి కౌగులించుకుని ఒళ్ళంతా ఆవు పేడ రాసి గోమూత్రం పోసి ఆవు గిట్టల కింద ఉన్న దుమ్మంతా నెత్తి మీద పోసి ఆయన చేత శుభ్రంగా స్నానం చేయించి ఆ తర్వాత శ్రీమన్నారాయణ మంత్రం చదివి ఆ నారాయణుడే వీడిని రక్షించాలి. అదే స్వామి చెప్పినట్టు రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదుట. ఎక్కడో వ్రేపల్లిలో ఉంటే గండాల మీద గండాలు వస్తున్నాయని బృందావనం వస్తే ఇక్కడికి వచ్చినా కూడా మొదలయ్యాయా భగవంతుడా, వీడిని ఎలా కాపాడతావు. అక్కే శివుడు ఉన్నాడు అన్నిటికీ, నారాయణుడు చాలా మంచివాడమ్మా, మా కుర్రాణ్ణి రక్షిస్తాడు అని నారాయణుడికి పైన ఎక్కడో ఉన్నాడు నారాయణుడు అని దండం పెట్టింది. ఈ పక్కన ఉన్న నారాయణుడిని గ్రహించలేక అమాయకురాలు కదా మరి. అందువల్ల ఈ విధంగా మొత్తం మీద ఆయన తాను ఎప్పటికీ విష్ణువుని కాదన్నట్టే నటించేవాడు. మధ్య మధ్యలో వాళ్ళకి అనుభూతులు ఇస్తున్నప్పటికీ కూడా మొదటి రోజు గండం గడిచిందిరా బాబు అని నందుడు కూడా గుండెలమే చేసుకున్నాడు. రెండవ రోజు బోణి అయ్యాక, రెండో రోజు బోణి అంటారులేండి, ద్వితీయ విఘ్నం కాకూడదట ఏ పనులకి కూడా. రెండో రోజు కూడా సద్దన్నం తీసుకుని వెళ్ళారు. వెళ్ళగానే ఈ రోజు వీళ్ళకి అడవిలో ఒక మరో భయంకరుడైనటువంటి రాక్షసుడు కొంగ రూపంలో కనబడ్డాడు. బకము అనే పేరుతో ఉంటాడు గనక, కొంగ రూపంలో ఉంటాడు గనక వాడికి బకాసురుడు అని పేరు. వాడు కూడా పోతన యొక్క సోదరుడే. పోతన గారికి చాలా పెద్ద పరివారం, కొంతమంది ఇళ్లలో బోల్డ్ అంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు. పోతన పరివారం ఎంతో తెలుసా? పోతన సోదరీమణులు మొత్తం 101 మంది, 108 మంది సోదరులను, 299 మంది అండి బాబు వాళ్ళు సామాన్యులు. ఓహరి నాయనో, వాళ్ళంతా కృష్ణుడి చేతులు చచ్చిపోయిన వాళ్ళు. కాకపోతే కొంతమంది ఏమో బృందావనంలో చచ్చిపోతే, కొంతమంది మధురా నగరానికి వెళ్ళాక తెచ్చారు. మొత్తం మీద శ్రీకృష్ణ పరమాత్మ మీద ఆ కుటుంబం అంతా కక్షగట్టింది. కుటుంబ రాజకీయాలంటే అవే. ఆ కుటుంబంలో రెండో వాడు బకాసురుడు. బకము అంటే కొంగ తెలుగులో. దాని అంతరార్థం ఒకటి ఉన్నది, నటన చేయువాడిని అందరినీ కూడా బకము అంటారు. చాలామంది భక్తుల వలె నటిస్తారు, భక్తులు కారు. అన్నీ మోసాలే, అసత్యాలు ఆడతారు, సత్యం వంతుల్లా నటిస్తారు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడాను ఒక సామెత ఉన్నది. ఎట్టి పరిస్థితులలో కూడా మనం నిజాయితీగా ఉండాలి అని ఒక శాస్త్రం చెబుతున్నది. అసత్యం ఆడాలంటే దానికి తగిన కారణం ఉండాలి. అనవసరంగా అసత్యం ఆడటం ఎందుకు? ఇప్పుడు నీకేదో హోటల్కి వెళ్ళి టిఫిన్ తినాలనిపించింది అనుకో, ఆ మాట చెప్పక గురువుగారండి మీకు ఆకలిస్తున్నట్టుంది కాఫీ తేనా అంది ఒక ఆవిడ. నాకు ఆకలేసింది అనే చెప్పానా? మీకు కాఫీ తెస్తానండి వద్దంటే వినిపించుకోవద్దు. నా వంకతో కాఫీకి వెడితే అక్కడ ఆవిడకి టిఫిన్ దొరుకుతుందట. అందుకని తర్వాత అసలు విషయం తెలిసింది. ఇలా కొంతమంది మనస్సులో ఒకటి పైకి ఒకటి చెబుతారు గురువులతో. ఇది ఇటువంటి కపటత్వమునకు బకము అని పేరు. దంభాచార పరాయణ, దంభాచార పరాయణులు అంటే విభూతి పూసుకుంటారు, రుద్రాక్షలు వేసుకుంటారు, జపనటన చేస్తారు, కానీ మనస్సులో మాత్రం నిలకడ ఉండదు, సంపూర్ణ విశ్వాసం ఉండదు. వీళ్ళంతా బకాసురులే. కపటత్వంతో ఇతరులను నాశనం చేయాలని కోరుతారు కొంతమంది, అంటే పైకేమో మంచి కోరతారట. అందరూ బాగున్నారా బాగున్నారా లోపల మాత్రం వీళ్ళు నాశనం అయిపోవాలంటట. ఈ రకమైనటువంటి లక్షణానికి బకాసుర అని పేరు. కాబట్టి బకుడు అంటే లోక నాశనం కోరుకునేవాడు, నటించువాడు. ఎప్పుడైనా కొంగ చూడండి, కాలు పైకెత్తి కన్నీలా మూసుకుని చేపలకే సలా చూస్తూ ఉంటుంది. ఇది కదలట్లేదు కదా అని పాపం పిచ్చి చేపలు పైకి లేవగానే టక్కర పొడుచుకు తింటుంది. అందుకని బకాసురుడు ఆ రకంగా మోసం చేసి కృష్ణుణ్ణి మింగాలని వచ్చాడు. వాడు కూడా పోతన యొక్క సోదరుడు గనక ఈరోజు కృష్ణుణ్ణి తిని నా సోదరీమణికి రక్తతర్పణం చేస్తాను, కంసమహారాజు గారి దగ్గర పేరు పొందుతాననుకున్నాడు. వాడు పెద్ద విశాలమైన కళేవరంతో కొంగ రూపంలో నిలబడ్డాడు. వాడు అకల్లంకుళ్ళు బాలురుగనిరి అకుటిల దంభోళిహ తసితాద్రి శిఖర రూపకమున్ హరిహింసారంభకమున్ బకమున్ విశాల భయదాంబకమున్. బాలురంతా అకలంకులు అంటే ఏ కల్మషం లేనివాడు, పుట్టి అమాయకులు, నోట్లో వేలు పెడితే కొరక లేనివాళ్ళు. అందుకే వెర్రిగొల్లలని పేరు పాపం వాళ్ళకే. ఎక్కడ కపటత్వం లేదు. అటువంటి పిల్లలు ఎదురుగుండా ఉన్న తెల్లని కొంగను చూచారు. అది ఎలా ఉన్నది? పూర్వం ఇంద్రుడు వజ్రాయుధముతో పర్వతముల యొక్క రెక్కలు తెగ్గొట్టాడు. అప్పటి నుంచి పర్వతాలకి రెక్కలు లేకుండా అయిపోయాయి. ఇంద్రుడి చేతి వజ్రాయుధము దెబ్బ తిని రెక్కలు తెగగొట్టబడని తెల్లకొండ అన్నట్టుగా ఉంది. ఎందుకని? ఇది కొండలం ఉంది దాని శరీరం, కానీ రెక్కలున్నాయి. బహుశా ఇంద్రుడు దీని రెక్కలు తెగ్గొట్టలేదేమో, అందువల్ల దీనికి రెక్కలున్నాయేమో, ఇదో కొండేమో మంచు కొండేమో తెల్లకొండేమో అనుకున్నారట. అలా ఉందట. అకుటిల హింసించాలనే కోరికతో వచ్చినది, బకము రూపంలో ఉన్నది. విశాల భయదాంబకమున్, అంబకం అంటే కన్ను అని అర్థం, నోరు అని అర్థం, బాణము అని అర్థం. ఇక్కడ దాని కళ్ళు చాలా విశాలముగా ఉన్నాయని అర్థం, నోరు కూడా బాగా తెరిచుంచింది. కింద పెదవి కిందకి, పై పెదవి ఆకాశం మీదకి ఉన్నాయన్నమాట. దాని ముక్కులు అలా తెరిచి రండి నోట్లో ప్రవేశించండి అన్నట్టుగా తెరిచింది. అంత విశాలముగా నోరు తెరిచినటువంటి ఆ భయంకర భీకరాకారంతో ఉన్న బకమును కళ్ళారా చూశాడు కృష్ణుడు. ఏమి ఎరగనట్టుగా పిల్లలతో ముందుకు వస్తూనే ఉన్నట్ట. పిల్లలు అన్నారు, కృష్ణ అదేమిటి ఎదురుగుండా ఏదో నోరు తెరుచుకున్న కొండలం ఉందంటే? బలరాముడి చిరునవ్వునవి, అది కొండ కాదు ఇంకొకటి కాదు, పెద్ద కొంగ ఎక్కడి నుంచో వచ్చింది అన్నట్ట. ఇంతలో ఆ కొంగ కృష్ణుడిని చూడగానే టప్ప 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 రెక్కలు అలా అల్లార్చి నోరు తెరుచుకుంటూ ఆయన మీదకి వచ్చేసింది. సంచువు దీటి చెంచువు దీటి పక్షములు జల్లునవిచ్చి పదంబులెత్తి కుప్పించి నభంబు పైకెగసి భీషణ ఘోషణ వక్త్రుడై విజృంభించి గరుత్సమీరమున భిన్నములై తరులోలిగోలగా మించి బకాసురుండొడిసి మృంగే సహిష్ణుని జిష్ణుని చిన్ని కృష్ణుని. అమాంతంగా ముక్కు రెండు బద్దల్ని అలా టపటప కొట్టుకున్నాడు. ముక్కుకి పైన కింద రెండు ఉంటాయి కదా, ఆ రెండు ముక్కులు ఇలా టపటప కొట్టుకున్నాడు. పక్షములు విచ్చి రెక్కల్ని టపటప కొట్టుకున్నాడు. అలా చాచాడు, పైకి ఎగిరాడు, విజృంభించాడు. వాడి రెక్కల నుంచి వస్తున్న గాలితో ఆ బృందావనంలో ఉన్న చెట్లన్నీ గజగజలాడి కదిలిపోయాయి. కొన్ని చెట్లు కుప్పకూలిపోయాయి, రాళ్ళు కదిలిపోయాయి. మొత్తం వాతావరణం అంతా కాసేపు సుడిగాలి వచ్చినప్పుడు, పెనుగాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఎలా దద్దరిల్లిపోతుందో అలా అడవంతా వణికిపోయిందట కాసేపు. అలా అడవిని తన రెక్కల గాలితో ఊపేసి కదిలించేసి మింగి ఎగిరి దూకి కృష్ణుణ్ణి గుటుక్కుని మింగేశాడు. అప్పటి వరకు కృష్ణుడు ఉండడం వల్ల బలరాముడు, గోపాలకులు వీళ్ళంతా కూడా ప్రాణంతో ఉన్నారు, కదులుతున్నారు, మాట్లాడగలిగారు. కానీ ఒక్కసారి కృష్ణుడు వాడు మింగడంతో వెంటనే బలరాముడిలో ప్రాణం పోయి కింద పడిపోయాట. పిల్లలంతా శవాల కింద పడిపోయారు. ఎందుకనో తెలుసా, శ్రీకృష్ణుడు అందరికీ ప్రాణం. ఆయన ఎదురుగుండా ఉన్నాడా వీళ్ళు చైతన్యంతో ఉంటారు. ఆయన లేకపోతే ఎవరిలో చైతన్యం ఉండదు. ఆయన ఉంటేనే వీళ్ళ శరీరాలు శివాలు, లేకపోతే శవాలే. అందుకని అందరూ కుప్ప కూలిపోయారని రాశారు భాగవతంలో. ధనుజుడు మృంగిన కృష్ణుని కనలేక బలాది బాలక ప్రముఖులు అచేతనులై వెరగందిరి చెయ్యన ప్రాణములేని ఇంద్రియంబుల భంగిన్. ఇది గొప్ప ఉపమానం. మన ఇంద్రియాలు ఉన్నాయి, ఇందులో ప్రాణం ఉంటే కదా మనం చూడగలుగుతాం. ఇప్పుడు కళ్ళు చూడండి, ఇలా అనగలుగుతున్నానంటే నాలో ప్రాణం ఉంది కనుక. అదే నేను చచ్చిపోయిన తర్వాత ఒకసారి చూడండి, అప్పుడు తెలుస్తుంది కళ్ళు ఎలా ఉంటాయో. అప్పుడు ఆ కళ్ళు అలా నిమిషహీనమై ఉంటాయి, కదలవు. చెవులు వినవు, ముక్కులు పనిచెయ్యవు, చేతులు కాళ్ళు వంటి కర్మేంద్రియాలు కానీ ఈ పంచ జ్ఞానేంద్రియములు కానీ ప్రాణము లేని ఆక్షణమే కదలకుండా కట్టెలైపోతాయి. వాటిలో శక్తి ఉండదన్నమాట. ప్రాణము లేని ఇంద్రియములు ఎలా అయిపోతాయో, శ్రీకృష్ణ పరమాత్మ అనే ప్రాణం తప్పుకోగానే, బకాసురుడి నోట్లోకి పోగానే పాప ఇంద్రియాల్లాగా కుప్ప కూలిపోయి చైతన్యం లేకుండా బిగుసుకుపోయారట బలరామాదులు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, కంఠం దగ్గర ఆగాడు. కొంగ మింగగానే ఆ కొంగ కంఠం దగ్గర నుంచి లోపలికి వెళ్ళాడు, బయటికి రాడు. పైనుంచి దేవతలు చూచారు, కృష్ణ నువ్వేదో ఈ దుర్మార్గుణ్ణి చంపుతావేమో, వీడు లోకకంఠకుడు, వీడి వల్ల మేము చాలా కష్టాలు పడుతున్నాం అనుకుంటే నువ్వు కూడా మింగుడు పడ్డావా, ఆయన గొంతులోంచి లోపల పోయావా, నిన్నే మింగేస్తే ఇక మాకు దిక్కెవరు అని పైనుంచి వాడు ఆర్తనాదాలు చేసి, కృష్ణ కృష్ణ గొంతులోంచి బయటకు వస్తావా లే చచ్చిపోతావా, ఇంకా వాళ్ళకి పూర్తిగా తెలియటం లేదు ఆయన మహిమ. అందుకని ఏడవడం మొదలుపెట్టారు. దేవతల ఆర్తనాదం విన్నాడు ఆయన. ఇక్కడ చచ్చిపడి ఉన్నటువంటి బలాది బాలక ప్రముఖుల్ని తూచాడు. వెంటనే ఏం చేశాడు, సరిగ్గా కంఠం దగ్గర నుంచి ఇప్పుడు లోపలికి వెళ్లకుండా బయటికి రాకుండా శివుడి కంఠంలో విషంలాగా అయిపోయాడు. కాకపోతే శివుడి కంఠాన్ని విషం ఏం చేయలేకపోయింది, ఈయన మాత్రం అగ్నిజ్వాలల వంటి విషంలాగా ఆ కంఠాన్ని కాల్చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇప్పుడు వాడికి లోపల అనుమానం వచ్చింది, నేను మింగింది నల్లగా ఉన్న కృష్ణుణ్ణా లేక నిప్పు కట్టినా, కణకణకణ కాలిపోతున్న నిప్పుని మింగానేమో అనుకుంటూ ఉండగా గొంతంతా భగ 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 మంటొచ్చేసిందట, తట్టుకోలేకపోయాడు, ఆ వేడి తట్టుకోలేకపోయాడు. లోపల కాలిపోతూ ఉంటే తిట్టుకుంటూ, ఓరి దౌర్భాగ్యుడా నువ్వెక్కడ దొరికావరా బాబో అని కిందకి ముక్కు పెట్టి కొట్టి 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 కక్కేశాడు కిందకి. మళ్ళీ తట్టుకోలేక కక్కాడనమాట, గొంతు కడ్డం పడినటువంటి కృష్ణుడిని. కృష్ణుడు ఆ ముక్కులోంచి కింద పడిపోయాడు. కక్కి మహాఘోషముతో గ్రక్కునతను చేర, మళ్ళీ కక్కిన తర్వాత మళ్ళీ అరుచుకుంటూ, గొంతుకులోకి వెళ్ళి నా గొంతుకు కాలుస్తావా, నిప్పు పట్టుకెళ్ళేవట్రా కూడా అంటూ మీదకొచ్చి ముక్కులతో పొడవబోతూ ఉంటే అమాంతగా కృష్ణుడు వాడిని రానిచ్చి రెండు చేతులతో ముక్కులా పుచ్చుకుని ఆ ముక్కుని రెండు ముక్కుల్ని ఇలా చీర్చేసేట. తృణము క్రియ గ్రక్కున చీరే, గడ్డి పరకన అప్పుడప్పుడు ఇలా చీరేస్తామే అలా రెండు ముక్కులు పుచ్చుకునేవాడి, ఇలా రెండు కింద చీల్చి అవతలకు విసిరేశాడు. బకుని కలహోత్సుకుని, ఎప్పుడు యుద్ధం చెయ్యాలనే కోరుకుతూ ఉండే బకుణ్ణి అలా చీరి పక్కకు పారేగానే దేవతలు, మాకు తెలుసు నువ్వు వస్తావు, ఇందాకనేమో నువ్వు ఏమైపోయావు అని ఏడ్చారు, ఇప్పుడు మాకు తెలుసు వస్తావు కృష్ణ అని పుష్పవృషం కురిపించారు. దుందుభులు మ్రోగించారు, ఆనందపడిపోయారు. ఈలోపు వీరు ఎప్పుడైతే బయటకు వచ్చాడో మళ్ళీ బలరాముడు మొదలైన వాళ్ళు చైతన్యంతో లేచి నిలబడ్డారు. నిలబడి, కృష్ణ చంపేశావాడిని ఎలా బలే చీల్చేశావు, గడ్డి పరకలే నీకు ఈ రాక్షసులంతా అని పొగిడారు. ఆనందపడిపోయారు. మళ్ళీ ఆ రోజు ఇంటికి వెళ్ళాక, ఇవాళ రెండో రోజు కూడా కృష్ణుడు బకాసురుణ్ణి చంపి మమ్మల్ని రక్షించాడనగానే, ఇహైవేవో ఈ గండాలు తప్పేటట్లేవు, ఏమైనా భగవంతుడే రక్షించుగాక అని పూజామందిరంలోకి వెళ్ళి అక్కడ లక్ష్మీనారాయణుల విగ్రహం దగ్గర తులసిదళం పెట్టి, ఓ ఆది దంపతులారా, లక్ష్మీనారాయణులారా, నిరంతరం మీ పాదపద్మాలు సేవిస్తాం మా దంపతులం, మా బిడ్డని పసిబిడ్డని మీరే రక్షించండి అని లక్ష్మీనారాయణులకు అష్టోత్తరం చదివి తులసీ పూజ చేసింది ఆవిడ. తులసీదళంతో గనక లక్ష్మీనారాయణులు పూజ చేస్తే అది కూడా రాత్రిపూట, అప్పుడు పిల్లలకి గండం ఉండదని. పిల్లలు ఎప్పుడైనా సరే సుఖంగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏమిటంటే రాత్రిపూట తులసీ పూజ చెయ్యాలి. ఎప్పుడైనా పిల్లలకు అప్పుడప్పుడు గండాలు వస్తూ ఉంటాయి కదా, అనారోగ్యాలు వస్తూ ఉంటే అటువంటిప్పుడు టక్కన మీరు చేయవలసిన పని పగలే తులసీదళాలు తెచ్చుకోండి. రాత్రిపూట లక్ష్మీనారాయణుల్ని తులసీదళంతో పూజించండి. ఇంకా పిల్లలకు వచ్చేటటువంటి ఈ బాల్యంలో వచ్చే గండాలన్నీ తొలగిపోతాయి, ఉపద్రవాలన్నీ తొలగిపోతాయి. ఈ విషయం బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఉంటుంది. తులసికి అంత శక్తి ఉన్నదట, సంకల్పంలో చెప్పుకోవాలన్నమాట. ఇదో మా అబ్బాయి లేక మా అమ్మాయి లేక మా మనవడు మనవరాలు శుభంగా ఉండుగాక అని తులసిని సమర్పించి లక్ష్మీనారాయణులు ఇద్దరి యొక్క అష్టోత్తర శతనామములు చదువుతూ పూజ చేయాలి. యశోదకు అవన్నీ వచ్చు కనుక కంఠస్థం కనుక ఆ రోజుల్లో చదువుకోకర్లే, కంఠస్థాలు అందరికీ. ఆవిడ ఆ పూజ చేసుకున్నది. ఆ తరువాత క్రమంగా కాలం గడిచింది. హాయిగా బృందావనంలో తిరుగుతున్నారు. 5 ఏళ్ళు వచ్చాయి కృష్ణుడికి. 5వ ఏట శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక రోజున బృందావనంలోకి వెళ్ళాడు. ఆ రోజు బలరాముడు మాత్రం కృష్ణుడితో వెళ్ళలేదు. ఒక్క బలరాముడు రాకుండా తక్కిన పిల్లలందరినీ వెంట పెట్టుకుని బృందావనంలో పిల్లలతో కలిసి చద్దన్నం మూటలు, కొమ్ము బోరాలు, మురళీలు, నెమిలిపించారు, �వన్నీ పుచ్చుకుని బయలుదేరారు. 5 ఏళ్ల వయస్సులో కృష్ణుడు అపూర్వ సౌందర్యంతో మిసమిసలాడిపోతున్నాడు. ఆయన నీలమేఘఛాయ శరీరుడు. ఆయన కట్టుకున్న వస్త్రం పసుపు పచ్చ రంగులో ఉంది. ఆ పూట ఆ పసుపు పచ్చ రంగులో ఉన్న వస్త్రం మేఘంలో మెరుపు తీగలా ఉన్నది. భగవంతుడు కరుణ అనే అమృత వర్షం కురిపిస్తాడు మన మీద, కరుణామృత వర్షం కురిపిస్తాడు. మేఘం ఏం చేస్తుంది? వర్షం కురిపిస్తుంది. అందుకని ఈయన నీలం రంగులో ఎందుకున్నాడో చెప్పేట, నేను మేఘములాగే, మేఘమేమో నీరిచ్చి ప్రాణం నిలబెడుతుంది, నేను నా చూపులు అనేటటువంటి వాటి ద్వారా అమృత వర్షం కురిపించి మిమ్మల్ని రక్షిస్తాను. అమృత వర్షం కురిపించే నీలమేఘం నేను, వర్షం కురిపించేటటువంటి మేఘములవి అమృత వర్షం కురిపించే మేఘం ఇది, అందుకు చిహ్నంగా నేను నీలవర్ణంలో ఉంటాను ఈ ద్వాపరయుగంలో అని చెప్పాడు ఆయన. అంచేత శ్రీకృష్ణుడనే ఆయన కరుణామృత వర్షం కురిపించే నీలమేఘం అన్నమాట. మెరుపు తీగ ఉన్నప్పుడే మేఘములో ఉన్న వర్షం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ గొప్ప రహస్యం చెప్పారు వేదాంత రహస్యం. ఆకాశంలో వర్షం వచ్చినప్పుడు మెరుపు తీగలు వస్తే ఆ వర్షం ఆరోగ్యం ఇస్తుందట. ఆ వర్షం చాలా మంచిది. ఆ వర్షంలో తడిస్తే మనిషికి జ్ఞానం కూడా వస్తుంది. మెరుపు తీగ కావాలంటే కృష్ణుడు ఏం చేశాడు? ఆయనే మేఘం, ఆయనలో మెరుపు తీగు. ఆ మెరుపు తీగ లాంటి పసుపు పచ్చని బట్ట కట్టాడు. ఆయన కట్టుకున్న వస్త్రమే మెరపు తీగ. ఆ మెరపు తీగ జ్ఞానం ఇస్తుంది, కాంతి ఎప్పుడూ కూడా చీకటి తొలగిస్తుంది. అలాగే పరమాత్ముడు ఏకకాలంలో అమృత వర్షం కురిపించి మీలో చైతన్యం నింపుతాను, మిమ్మల్ని నిలబెడతాను, ప్రాణం పోస్తాను, పోసిన తర్వాత ప్రాణం ఆ ప్రాణము జ్ఞానముతో ఉండాలి, చీకట్లోంచి బయటపడాలి, ఆ చీకటిని తొలగించేటటువంటి కాంతి నా వస్త్రం అని చెప్పడానికి మెరుపు తీగ లాంటి వస్త్రం ధరించాడు ఆయన. ఈ సృష్టి అంతా నాదమయం, ఓం అనే ఒక దివ్యనాదం నుంచి చరాచర జగత్తు పుట్టింది. ఆ ఓంకారాన్ని నా మురళీ ద్వారా మీకు నాదరూపంలో వివరిస్తున్నాను. అదనమాట అంతా నాదబిందు కళాత్మకుడు నన్ను పొగడ్డానికి మూల కారణం. ఇందులోంచి వచ్చేది సృష్టికాది అయిన ప్రణవం, అదే అనేక స్వరములుగా సప్తస్వరములుగా సరిగమ పదనిగా మారింది అని లోకానికి చెప్పడానికి మురళీ వాయిస్తాడు ఆయన. కొమ్ముబూర ఎందుకు పట్టుకున్నాడు? కొమ్ముబూర ఓదగానే క్రూర మృగాలు పారిపోతాయి. మీలో కూడా కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యమని 6 క్రూర మృగాలు ఉన్నాయి. ఈ క్రూర మృగములు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కబళించాలి, కబళించాలని మీ శరీరాన్ని పట్టుకుంటాయి. వాటిని తొలగించడానికి నేను విషాణం కొమ్ముబూర పట్టుకున్నాను, నా నెత్తి మీద నెమలి పించం పెట్టుకున్నాను. నెమలి పించం అస్ఖలితమైన బ్రహ్మచర్య దీక్షకి చిహ్నం. నెమలి ఎప్పుడూ కూడా స్త్రీ పురుష సంభోగంతో సంతాన ప్రాప్తి పొందదు. మగ నెమలి ఆకాశంలో నల్లని మేఘం వచ్చినప్పుడు నృత్యం చేస్తుంది. నృత్యం చేస్తున్న నెమలికి మాత్రమే పింఛం ఉంటుంది. మగ నెమలికే పింఛం ఉంటుంది, కానీ ఆడ నెమలికి పింఛం ఉండదు సుమా. ఆడ నెమలికి మయూరికి పింఛం ఉండదు, మయూరానికి తప్ప. అందువల్ల పొరపాటు కూడా నాట్యమయూరి అని బిరుదు ఇవ్వకండి, నాట్యమయూరమే. మయూరికి అసలు పింఛం ఎక్కడుంది, నృత్యం ఎక్కడ చేస్తుంది పాపం. మగనెమలికే ఉంటుంది పింఛం. మగనెమలి ఎప్పుడు పింఛం విప్పుతుంది? ఆకాశంలో మేఘం వచ్చినప్పుడు, అది ఉరిమినప్పుడు. అప్పుడు మగనెమలి చక్కగా పింఛం విప్పి నృత్యం చేస్తూ ఉంటే దాని కళ్ళల్లోంచి నీటి బిందువులు వస్తాయి. ఆ నీటి బిందువుని ఆడనెమలి వెళ్ళి టక్కన మింగేస్తుంది. అలా మింగగానే గర్భం ధరించి పిల్లల్ని కంటుంది. అంటే సంభోగము లేకుండా కేవలము మొగనెమలి ఆనందతాండవమాడుతున్నప్పుడు దాని కంటి నుంచి వచ్చే నీటి బిందువుల్ని తాగి మాత్రమే గర్భం ధరించే అపూర్వ బ్రహ్మచర్య దీక్ష నెమళ్ల దగ్గర ఉన్నది. అందుకని నేను అస్ఖలిత బ్రహ్మచారిణని లోకానికి తెలియజెప్పడం కోసం నెత్తి మీద నెమలి పింఛం పెట్టుకున్నాడు. అందుకు పెట్టుకున్నాడు, కానీ వేళకోళానికి ఏం పెట్టుకోలేదు ఆయన. ఈ విధంగా అనేక అపూర్వమైనటువంటివి పెట్టుకుని చేతిలో వెదురుబెత్తం పెట్టుకుని, వెదురుబెత్తము అంటే భయంకరమైన విషయ వాసనలను అదుపులో పెట్టుట. విశ్వక్సేనుడు అని ఆయన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర కూడా వెదురుబెత్తం ఉంటుంది. ఆయన అంతే, విషయ వాసనలను వ్యసనములను దగ్గరికి రానివ్వడం. అలాగే కృష్ణుడు వాటిని దగ్గరికి రానివ్వకుండా చేయడానికి పశువుల్ని తోలే ఒక వంక పెట్టుకుని వెదురుబెత్తం, ఆ వెదురుబెత్తం కూడా బంగారపు వెదురుబెత్తం, పూత పుయ్యబడినటువంటి దానిని తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు కృష్ణుడు నడుస్తున్నాడు, ఆయన వెనక పిల్లలంతా చద్దన్నం మూటలు, కొంగడీలు, వేణువులు, కర్రలు పుచ్చుకుని కదులుతున్నారు. ఏం ఆడుకున్నారండి వాళ్ళు? ఓ బ్రహ్మానందంతో ఆడుకుంటున్నారట. అసలు నిజం చెప్పాలంటే యత్పాదపం సుహు బహుజన్మ కృచ్ఛ్రతో ధృతాత్మభిహి యోగిభిరప్యలభ్యః సయేవ యద్దృగ్విషయః స్వయం స్థితః కిం వర్ణ్యతే దిష్టమతో వ్రజౌకసాం. కృష్ణుడు ముందెడుతున్నాడు. ఇంతలో పిల్లాడు ఒకడు అన్నాడు, అందరికంటే ముందు ఎవరు పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణుడిని ముట్టుకుంటే వాడు పండినట్టు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి అందరికంటే ముందు ఎడుతున్న కృష్ణుడిని ముట్టుకోవడానికి పోటీ పడ్డారు. అందులో అందరికంటే ముందు వెళ్ళి కృష్ణుడు పట్టుకున్నవాడు, నేనే కృష్ణుడిని ముందు పుట్టుకున్నాను, నేనే పంట పండానన్నట్ట. నిజంగానే కృష్ణుడు పట్టుకున్నవాడి జీవితం పంట పండినట్టే, వాడి పంట పండింది. మోక్షం అనే పంట కృష్ణుడి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది. కృష్ణ స్పర్శతో ముక్తి అనే పంట లభించిందన్నమాట. మరొకడు ఏం చేశాడు, కృష్ణుడిని ముట్టుకోవడమే గొప్ప ఏమిటి, ఎగిరి కృష్ణుడి నెత్తి మీద నెమలి పింఛాన్ని ముట్టుకుంటే గొప్ప అని ఎగిరెగిరి ఆయన నెమలి పింఛం పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఒకడన్నాడు, కృష్ణుడి నెమలి పింఛం కాదు, కౌగిలించుకున్నవాడు గొప్పవాడు అనగానే ఒకడు వెళ్ళి కౌగిలించేసుకున్నాడు. ముందు నోట్లో వాడు నోట్లో ఉండగానే కౌగిలించుకున్నట్టు ఒకడు. మరొకడు తన్నాడు, కాలితోటి తన్నాడు. ఒకడు గుద్దాడు, ఒకడు నవ్వాడు. ఒకడేమో ముందు పరిగెడుతూ ఉంటే మరొకడు వెనక పరిగెడుతున్నాడు. ఒకనొకని చల్ది కావడి ఒకడొకడు అడగించు, ఒకడొకడది వేరొకనొకని మరగి ఒకడొకడది తెచ్చి ఇచ్చు నుర్వి నాథ. ఒకడేమో చద్దన్నం మూట తీసుకెళ్ళాట, రెండో వాడు వెనక నుంచి పరిగెత్తుకొచ్చి చద్దన్నం నాకు పెట్టకుండా పట్టుకుపోతావట్రా అని ఆ మూట లాక్కుని పారిపోవడం మొదలెట్టాడు. ఒరే నా మూట అని వీడు పరిగెట్టేలోపు ఇంకోటి వచ్చి దాన్ని పట్టుకుపోయాడు. ఇలా మొత్తం మీద వీడి మూట అందరూ పట్టుకుపోతున్నారు, మోసుకుపోయారు. ఆఖరిని ఒకడు పట్టుకొచ్చి, ఒరే నీ మూట నీ దగ్గరే పెడతానులేరా, ఎవడ మూట వాడిదే, ఒకళ్ళ మూటలు ఒకళ్ళకి వస్తాయా, పుణ్యం అనే మూట పట్టుకోవాలి కానీ అని మొత్తం మీద వీడి మూట వాడికి ఇచ్చాట. ఒకడొకడది తెచ్చి ఇచ్చు నుర్వి నాథ. మరొకడు ఆ మూట పట్టుకొచ్చి ఇరికిచ్చాడు. ఒకడేమో ఎవరితోటి కలవకుండా ఇలా చేతులు కట్టుకుని మౌనంగా వెళ్ళిపోతున్నాడు, ఆ ప్రకృతి యొక్క అందం చూస్తూ. కొంతమంది పక్క వాళ్ళతో కలవర్లేండి, నన్ను ముట్టక నామాల కాకి అని ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందుకని ఒకడు అందరికీ అతీతంగా అలా కళ్ళు మూసుకుంటూ, కళ్ళు తెరుస్తూ, చేతులు కట్టుకుని ప్రకృతిని చూస్తూ పోతూ ఉండగా ఒకడు వెనక నుంచి వచ్చి భౌ అని అరిచాట. దెబ్బకు వాడు ఉలిక్కి పడిపోయాడు. ఆ ఉలిక్కి పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఉమ్ముకుంటారు, తూతూ అని ఉమ్ముకుని, ఎంత అరిచావురా, గుండె ఆగిపోయి చచ్చిపోయేవాండ్రా అన్నట్ట. ఒకడొకడొక పెద్ద బొబ్బ పెట్టు, ఒకడు అలా ఏమరిపాట్లో ఉండగా బొబ్బ పెట్టేవాడు అనమాట. ఇంతలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి రెండు చేతులతో కళ్ళు మూసుకుని, నేనెవరినో చెప్పుకో అంటే, ఇంత దరిద్రంగా గరుకుగా ఉన్న చేతులు నీవే ఇవి, ఫలానా పుల్లారావు నువ్వేగా అనేవాట. అంటే చేతుల్ని బట్టి కూడా, స్పర్శని బట్టి కూడా ఎవరి చేతిలో చెప్పేసేవారు వాళ్ళు. ఒకడు మాత్రం అన్నాడు, ఈ చేతులు కృష్ణుడివే, కృష్ణుడే నా కళ్ళు మూసాడు వచ్చాను. నిజంగా ఆ చేతులతో కృష్ణుడే మూశాడు. కృష్ణుడు వచ్చి అవతల వాడి కళ్ళు మూసాడంటే వాడే జన్మలో ఏ పుణ్యమో చేసుకున్నాడనమాట. ఈ విధంగా కృష్ణుడి చేతుల్ని కనిపెట్టాడు ఒకడు. ఈ విధంగా అందరూ కబుర్లు చెప్పుకుంటూ పెడుతున్న దాని గురించి ఇప్పుడు వ్యాసులవారు రాశారు, యత్పాద పంసుభిహి, ఏ మహానుభావుడి పాదముల కింద ఉన్న దుమ్ముని వేల జన్మలు తపస్సు చేసినటువంటి ఋషులు కూడా చూడలేరు. అటువంటి పరమాత్ముణ్ణి తమలో ఒక చిన్న పిల్లవాడి కింద భావించి ఈ గొల్ల పిల్లలంతా ఆయన మీద పడి కౌగిలించుకుంటున్నారు, తన్నుతున్నారు, గుద్దుతున్నారు, వేళాకోళం చేస్తున్నారు, నవ్వుతున్నారు. కొంతమంది ఏ కృష్ణ ఎలా ఉన్నావు శివుడి ముక్కుతో అంటూ వేళాకోళం ఆడుతున్నారట. అంత అందగాండి కూడా ఇలా వేళాకోళం ఆడుతూ ఆశ్చర్యము ఆనందము పొందుతున్నారు. మరి వాళ్ళ జన్మ పుణ్యం ఏమిటో అన్నాడు ఆయన. ఈ శ్లోకానికి పోతన గారు అనువాదం చాలా గొప్పగా చేశారు. ఎన్నడునైనా యోగి విభులు ఎవ్వని పాద పరాగమింతయున్ కన్నులగానరు అట్టి విభు కౌగిట చేర్చుతు చెట్టబొట్టుచు తన్నుచు గురుద్దుచు నగుచు తద్దయుపై బడి కూడియాడుచు మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములింత ఒప్పునే. యోగేశ్వరేశ్వరుడు నిరంతరం తపస్సు చేసి 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 కృష్ణుణ్ణి ఒక్కసారైనా చూడాలని తపించిపోతారు. చూడలేకపోయారు పాపం. ఆయన్ని చూడలేకపోయినా పర్వాలా, ఆయన అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము కూడా చూడలేకపోయారట కళ్ళతోటి. అలాంటిది ఇవాళ మరి ఏ జన్మ పుణ్యమో ఆ కృష్ణుడిని తమ మధ్యలో పెట్టుకున్నారు. అరిచేతిలో ఉసిరికాయ తిప్పుకున్నట్టు తిప్పేసుకుంటున్నారు, ఆయన్ని కౌగిలించుకుంటున్నారు. ఇలా చంకలో చంకేసి చెయ్యి వేసి పట్టుకుంటే దానికి చట్టా పట్టాలు వేసుకు తిరగడం అని పేరు. అలా చట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నారు, చెట్లు ఎక్కుతున్నారు, పుట్టలు ఎక్కుతున్నారు, నెత్తి మీద ఎక్కుతున్నారు, భుజాల మీద ఎక్కుతున్నారు, తన్నుతున్నారు, గురుద్దుతున్నారు, నవ్వుతున్నారు, మీదపడి ఆడుకుంటున్నారు. ఇన్ని రకములుగా కృష్ణుడితో ఆడుకునే భాగ్యమునకు నోచుకున్నారు ఈ వల్లవ కుమారులు. వీరి పుణ్యం ఏమిటో ఏ జన్మ పుణ్యమో పుచ్చిపోయింది అన్నాడు పోతన గారు. ఆనందంతో పరవశించిపోయారు. ఈ ఆట చూడ్డానికి పైన దేవతలంతా బారులు తీరారు. బ్రహ్మ కూడా వచ్చాడు హంసవాహనం మీద. కానీ కాసేపు చూశాక పిచ్చి ఆటలరుకుని వెళ్ళిపోయాట పాపం. ఆయనకి ఇంకా అర్థం కాల. బ్రహ్మగారు కదా, సృష్టికర్త కదా, అందుకని ఆయన సృష్టికర్తననే అహంకారం కొంచెం ఉంది కనుక ఈ మధురమైన ఆనందం అర్థం కాక ఈ పిల్లలండి పిచ్చాటలు, ఈ పిచ్చాటల కోసం అని దేవతలు పైనుంచి చూడడం అనుకున్నాడు. నిజానికి ఆయన ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనని సేకరించి పరమాత్ముడైన విష్ణువు కృష్ణుడిగా పుట్టాడు. అయినా కృష్ణుడి తాత్కాలికంగా మర్చిపోయాట, మర్చిపోయి వెళ్ళిపోయాడు ఆయన దారిని. ఆయన ఇప్పుడు ఇలా పిల్లలు ముందుకు పోతున్నారు. అందుకే ఇక్కడ పద్యం రాశారు పోతన గారు. విందులకును విందులకును బ్రహ్మసుఖానందం వై భక్తగణమునకు దైవతమై మందులకు బాలుడగు హరి పొందుగనిరి గొల్లలిట్టి పుణ్యులు కలరే. ఆయన స్నేహం చేసేవారికి, ఆయనతో బంధుత్వం ఉన్నవారికి ఆయన బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాడు. ఆయనకి బంధువు అని చెప్పుకున్నాడంటే చాలు, వాడికి బ్రహ్మానందం కలిగినట్టే. కాబట్టి బంధువుల పాలిటి బ్రహ్మానంద స్వరూపుడు ఆయన, భక్తులకి సాక్షాత్ పరమాత్మ. కానీ మందులకు జ్ఞానం లేని వాళ్ళు ఉంటారే, బుర్ర లేని వాళ్ళు, అటువంటి వాళ్ళకి బాలుడగు. ఆయన ఎప్పుడు చిన్నపిల్లవాడే. అజ్ఞానులకి చిన్నపిల్లాళ్ళే కనపడతాడు, విజ్ఞానులకు ఆయన పరమాత్మ. అదే ఆయన మీద ఏకాంత భక్తి కలిగి ఉంటేనో, ప్రేమ భక్తి కలిగి ఉంటేనో వారికి బ్రహ్మానందం ఇస్తాడు. ఏకకాలంలో ఒకడికి పిల్లాళ్ళే కనబడ్డాడు, బ్రహ్మగారికి పిల్లాళ్ళే కనబడ్డాడు ఆయన. అదే భక్తులకి దైవంలో కనబడ్డాడు, గొల్ల పిల్లలకి ఏదో తెలియని అపూర్వ ఆనందం ఇస్తున్నాడు. అటువంటి పరమాత్మతో స్నేహం చేసుకున్నారో గొల్ల పిల్లలు, వాళ్ళేం పుణ్యం చేసుకున్నారు. అలా నడుస్తున్న వాళ్ళకి ఎదురుగుండా పెద్ద విశాలమైనటువంటి కొండగుహ కనపడింది. అది కొండగుహ కాదు నిజానికి. అమరులమృత పానంబున నమరిన వారయ్యు ఏ నిశాటుని పంచత్వమునకు నెదుళ్ళు చూతురు తము నమ్మక అట్టి యగుడు దర్పోద్ధతుడై. దేవతలకి అమరులు అని పేరు. ఎందుకు ఆ పేరు వచ్చింది? అమృతం తాగారు గనక. అమృతం తాగడం వల్ల దేవతలకి మరణం లేకుండా పోయింది, ముసలితనం లేకుండా పోయింది. అప్పటి నుంచి వారికి అమరులు అని పేరు వచ్చింది. అయినా దేవతలు ఈ మధ్యకాలంలో అమృతం తాగినప్పటికీ మేము బతికి ఉండమేమో, చచ్చిపోతామేమో అని భయపడుతున్నారట. అమృతం మీద నమ్మకం పోయింది. ఎందువల్ల? అమృతం తాగినా చచ్చిపోతామని ఒక భయం పట్టుకోవడం వల్ల. ఎందుకు ఆ భయం పట్టుకుంది? భూలోకంలో అఘాసురుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. అఘుడు బతికున్నంత వరకు అమృతం తాగిన వాడు కూడా బతకలేడు, అమృతానికి కూడా సరైనటువంటి శక్తి లేదు, వాడంత దుర్మార్గుడు అని భయపడుతున్నారట. దీన్ని బట్టి అఘాసురుడు అన్నవాడు ఎంత ప్రమాదకారో ఆలోచించండి. అమృతము కూడా రక్షించలేదేమో, వాడంత దుర్మార్గుడు అని వాడిని చూస్తేనే దేవతలు కూడా వణిగిపోతారు. వాడి పేరే అఘాసురుడు. వాడు బకుడికి తమ్ముడు, కొంగ రూపంలో వచ్చిన బకుడికి తమ్ముడు వాడు, కంసుడు పంపగా వచ్చాడు వాడు. ఈ పేర్లోనే ఉంది, అఘము అంటే పాపము. పాపమునకు ఒక రూపము కల్పిస్తే ఆ రూపమే అఘాసురుడు. అఘాసురుడు అంటే మూర్తి భవించిన పాపం. పాపం తొలగాలంటే అక్కడ పరమాత్మ స్పర్శ కావాలి. ఆ స్పర్శ కోసం వచ్చినట్టుగా వచ్చాడు వాడు. ఆ పాపాసురుడు కొన్ని వేల మందిని కొండ చిలువ రూపంలో మింగాడు వాడు. 8 మైళ్ళ పొడుగున్నటువంటి పెద్ద కొండ చిలువగా మారిపోయి అర్ధయోజనం అంటే 4 మైళ్ళు వెడల్పున్న నోరుతో, 4 మైళ్ళు ఉందిటండి నోరు, దాన్ని బట్టి ఆలోచించండి, కింద నుంచి పైకి 4 మైళ్ళు ఉందిట వాడు నోరు, అంత నోరు తెరుచుకుని పొడుగైన 8 మైళ్ళ పొడవైన కళేబరంతో మహాభయంకరమైన కొండ చిలువ రూపంలో అక్కడికి వచ్చాడు వాడు. అజగరము అంటారు దానిని. అనకొండలు ఈ దొనకొండలు దాని ముందు బలాదూరు, ఇవెంత దాని ముందు, అంత పెద్ద విశాలమైన కొండ చిలువ. అంత కొండ చిలువ రూపంలో బృందావనంలో ఎదురుగుండా నోరు తెరుచు కూర్చునున్నాడు వాడు. ఆ నోరు చూచి పిల్లలు ఏమనుకున్నారు, కొండగుహ ఏమో, నిన్నటిదాకా ఇక్కడ కొండగుహలు లేవు కదా, కొత్త కొండగుహ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారట వాళ్ళలో వాళ్ళు. కానీ ఒకడన్నాడు, ఇది కొండగుహ కాదు రోయ్, ఆ లోపల నుంచి కుళ్ళు వాసన, వేడి వేడి వాసన వస్తుంది. సాధారణంగా జంతువులు, కుళ్ళిపోయిన జంతువులు కాలిపోతే ఆ వాసన వస్తుంది. అంటే వీడు లోపల అంత పూర్వమే 1000 ఏనుగుల్ని ఆబోతుల్ని తెగ తినేశాడు, అవన్నీ లోపలికి వెళ్ళిపోయి కుళ్ళిపోయాయి, ఆ కడుపులోంచి ఆ వాసన వస్తుంది, అది కూడా వేడి వాసన. పైగా సందేహం లేదు, ఇదేదో కొండ చిలువ. కొండ చిలువ కాబట్టే అందులోంచి గాలి బయటకు వస్తుంది నోట్లోంచి. ఆ విడిచిపెట్టిన నిశ్వాసం ఉందే, అది వేడిగా ఉంది. అడవి తగలబడుతున్నప్పుడు వచ్చే దావాగ్నిలో నుంచి వచ్చే వేడి వంటి వాసన వస్తుంది. పైగా మృత కళేబరాలు కుళ్ళు వాసన వస్తున్నది. దాని నోట్లోంచి చూశారు, ఒక పెద్ద నాలిక బయటకు వచ్చి 2 చీలికలుగా ఉన్న నాలిక మళ్ళీ లోపలికి పోతోంది. ఇది కొండ చిలవేరో అన్నట్ట. ఇంత కొండ చిలవలు ఉంటాయట్రా, అమ్మ బాబోయ్ ఎంత నోరో, ఇది నిజంగా నోరంటావా కొండగుహేనంటావా? కొండగుహే, ఎవడో లోపల వంట చేసుకోవడం వల్ల కట్టెలలా కాలుతున్నాయేమో అన్నాడు ఒకడు. ఇలా వాళ్ళలో వాళ్ళు కాసేపు అనుకున్నారన్నమాట. చివరికి అందరూ కలిసి, ఇది కదులుతోందిరోయ్, కదులుతున్నది కొండెందుకు అవుతుంది, కొండ చెలవే అనుకున్నారు. ఒక వన్యా జగరేంద్ర వల్లది గిరీంద్రోత్సేధ వైదావపావక కీలా పరుష ప్రచండతర నిశ్వాసంబుతో ఘోర వకిని కరాళా తత జిహ్వతోడ మనలన్ హింసింప వీక్షింపుతున్ వికటం వైపడి చాగి ఉన్నది పురోవీధింగనుంగొంటిరే. బకునిం చంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనేటికి రా పోదము దాటికాక యది కౌటిల్యంబుతో మృంగుడున్ బకు వెంటంజను కృష్ణు చేతనను పద్మాక్షు వీక్షించి ఉత్సుకులై చేతులు వేసి కొంచు నగుతున్ దుర్వారులైపోవగన్. అది సందేహము లేకుండా ఒక భయంకరమైన అడవులలో తిరిగే కొండ చిలువ. లోపల నుంచి వస్తున్న ఆ వేడిగాలి అడవి తగలబడుతుంటే వచ్చే అగ్ని కాదు, అది విడిచిపెడుతున్న నిశ్వాసం. అది భయంకరమైన నాలుక బయటికి పెట్టి లోపలికి లాక్కుంటోంది. అంటే మనల్ని అందరినీ ఆ నాలుకతో లోపలికి లాక్కుని మింగేద్దామని చూస్తోంది. ఈ కొండ చిలువ తలుచుకుంటే కొండలు కొండలే మింగగలదు. ఏనుగులు దానికి చిన్న చిన్న జీడిపప్పు పలుకులు లాంటివి. అటువంటిది మనం దానికి ఆంతమా? సందేహం లేకుండా మనల్ని మృంగడానికి, హింసించడానికి, చంపడానికి అడుగు పెట్టింది. అందుకే పురోవీధిన్ మనకి ఎదురుగుండా ఉన్నటువంటి మార్గంలో నోరు తెరుచు కూర్చునున్నది. చూచారా అని కొందరంటే మరికొంతమంది అన్నారు, మనకెందుకురా భయం, మనకి కృష్ణుడుండగా ఈ సృష్టిలో ఎవడి వల్ల భయం లేదు, బకుణ్ణి చంపిన కృష్ణుడుండగా ఈ పాము గీము అని భయపడవలసిన అవసరం ఏమున్నది, మనం అందరం ముందుకే పోదాం. ఆ దుష్టపు సర్పం మనల్ని మింగిందంటే ఆనాడు బకుణ్ణి చంపిన కృష్ణుడు బకుణ్ణి చంపినట్టే దీన్ని చంపేస్తాడు, మనం సుఖంగా ఉండవచ్చు. పాము గీము అని భయం ఎవరు పొందాలి? కృష్ణుడు లేకపోతే. కృష్ణుడుంటే భయం ఏమిటి? కృష్ణుడుంటే అడివైన